నలదమయంతుల వివాహం వైభవోపేతంగా జరిగింది. అలాగే నలుడు అత్తగారింట్లోనే కొంతకాలం ఉన్నాడు. ఆ ఇద్దరికీ ఇంద్రసేన అనేటువంటి కుమార్తె, ఇంద్రసేనుడు అనేటువంటి కుమారుడు జన్మించారు. ఇంతవరకు అంతా సుఖంగా శుభంగా జరిగిపోయింది. కాకపోతే ఎవరైతే ఆ దేవతలు నలుగురు కూడా దిగి వచ్చారో, ఇంద్ర, యమ, వరుణ, అగ్ని, ఆ దేవతల నలుగురు కూడా ఈ వివాహాన్ని కూడా చూచి తిరిగి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి వాళ్ళకి కలిపురుషుడు ద్వాపరుడితో కలిసి ఎదురొచ్చాడు. ఇంద్రుడు కలిని చూశాడు. ఓ కలి, ద్వాపరుడితో కలిసి వస్తున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు కలిపురుషుడు అంటున్నాడు, నా మనస్సు దమయంతి యందు లగ్నమై ఉన్నది, అందుకని దమయంతి స్వయంవరం జరుగుతుందని తెలిసి ఆ స్వయంవరానికి నేను వెళుతూ ఉన్నాను, కాబట్టి నేను స్వయంవరంలో ఆ దమయంతిని వరిస్తాను అని ఇంద్రుడితో అన్నాడు కలి. ఇంద్రుడు పెద్దగా నవ్వాడు, పరిహాసంతో నవ్వాడు. అయ్యా, దమయంతి స్వయంవరం పూర్తి అయిపోయింది, ఆమె నలుడిని వరించడము అయిపోయింది, వాళ్ళిద్దరికీ వివాహం కూడా జరిగిపోయింది, మరి ఇప్పుడు నువ్వు పోయి ఏం చేస్తావయ్యా, ఎక్కడ స్వయంవరం జరుగుతుందనుకున్నావు అన్నాడు. ఇంద్రుడు ఈ విధంగా చెప్పడంతో కోపంతో కలి దేవతల దగ్గర ఇలా శపథం చేస్తావన్నాడు. దేవతల మధ్య ఒక మానవుణ్ణి దమయంతి వరించి పతిగా స్వీకరించింది అని తెలిసిన తర్వాత నేను భరించలేకపోతామన్నాను, కాబట్టి దీనికి పెద్ద శిక్ష పొందాలి, వాళ్ళని నేను శిక్షిస్తాను, ఇదే న్యాయం అన్నాడు కలి. కలిపురుషుడు ఈ ప్రకారంగా దేవేంద్రుడితోటి పలికి, మేము అనుమతిస్తేనే దమయంతి నలుని వరించిందయ్యా కలి, సకల గుణోపేతుడైనటువంటి నలమహారాజుని ఏ స్త్రీ వరించకుండా ఉంటుంది? నల మహారాజు సకల వేదాలని అభ్యసించినటువంటి వాడు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు, సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, అందవలో మన్మధుణ్ణి మించినటువంటి వాడు, ధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి వాడు, మరి అటువంటి వాడిని వరించకుండా ఎలా ఉంటుందనుకున్నావు? దేవతల కన్నా కూడా నల మహారాజే గొప్పవాడని చెప్పాలి. ఓ కలి, అతని యొక్క గృహంలో జరిగేటువంటి యజ్ఞాల్లో దేవతలందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ ఆవిర్భావాలు తీసుకొని పోతూ ఉంటారు. అతడు దృఢవ్రతుడు, సమర్థత ఉన్నటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, జ్ఞానము, తపస్సు, శౌచము, దండోపాయము, శాంత స్వభావము, ఇవన్నీ కూడా లోకపాలతో సమానంగా నల మహారాజులో ఉన్నాయి. కనుక ఇటువంటి మహారాజు నువ్వు శపించాలనుకుంటున్నావా? అందులో ఆయన తప్పేమన్నా ఉందా? అటువంటి వాడు తనను తాను శపించుకొని చంపుకునేటువంటి మూర్ఖుడే అవుతాడు అన్నాడు దేవేంద్రుడు. కలికి, ద్వాపరుడికి ఇలా చెప్పి ఆ దేవతల నలుగురు కూడా స్వర్గలోకానికి వెళ్ళి వాళ్ళు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కలిపురుషుడు అంటున్నాడు, ఓ ద్వాపర, నేను నలుడి మీద కోపాన్ని చంపుకోలేకపోతున్నాను, నాకు తీవ్రమైనటువంటి కోపం వస్తూ ఉంది, అందుకని నేను నలుడిలో ప్రవేశిస్తా, ఆయనలో నివసిస్తా, అతన్ని ఆవేశిస్తా, అతన్ని రాజ్యభ్రష్టుని చేస్తా, దమయంతితో ఏమాత్రం కూడా సుఖపడకుండా నేను చేస్తాను, నీవు కూడా నాకు సహాయం చేయాల. ఎలా చేస్తావంటే, నా దగ్గర ఉన్నటువంటి పాచికల్ని ఆవహించు, ఈ పాచికల్ని ఆవహించినప్పుడు వీటితో జోదవాడించి నలుడిని ఓడించి రాజ్యభ్రష్టుని చేస్తాను అన్నాడు కలిపురుషుడు. సరేనని అంగీకరించాడు ద్వాపరుడు. ద్వాపరంతో కలి ఒప్పందం చేసుకున్న తర్వాత, నిషద మహారాజు దగ్గరికి, నల మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషద దేశం చేరిన తర్వాత కలిపురుషుడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఎందుకనంటే కలిపురుషుడు ఎవరిలోనైనా ప్రవేశించాలి అనంటే వాళ్ళల్లో ఏదో ఒక దోషం అనేటువంటిది జరగాల. ఆ దోషం అనేది కనుక జరగకపోతే కలిపురుషుడు ప్రవేశించలేడు. అందుకనే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు నల మహారాజు మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా సంధ్యోపాసన చేశాడు. సమయం వచ్చేసింది. అంటే మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం తప్పనిసరి. అంతేకాదు కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా కాళ్ళు పూర్తిగా తడిచేటట్టుగా కడుక్కోవాలి. ఒకవేళ ఓ పక్కన తడవకపోయినా అది కలి ప్రవేశానికి మార్గం ఇస్తుంది. అందుకనే ఇక్కడ కలి సమయం కోసం ఎదురు చూస్తా ఉంటే ఇప్పుడు చిక్కాడు నల్లుడు. కాళ్ళు కడుక్కోకుండా సంధ్యోపాసన చేస్తూ ఉన్నాడు. అందుకని వెంటనే కలి నల్లుల్లో ప్రవేశించాడు. అలా ఆవేశించిన తర్వాత కలిపురుషుడు పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. పుష్కరుడు ఎవరో కాదు, ఈ నలుడి యొక్క సోదరుడే, అంటే జ్ఞాతుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నువ్వు నల మహారాజుతోటి పాచికలాడు, ఆ ఆటలో తప్పకుండా నువ్వే గెలుస్తావు. నలుని జయించావంటే ఈ నిషధరాజ్యం మొత్తం నీదవుతుంది. కాబట్టి నువ్వు రాజుగా నిలబడిపోతావు అని చెప్పాడు. కలిపురుషుడు ఈ రకంగా చెప్పడంతో పుష్కరుడు నలుడి దగ్గరికి వచ్చాడు. కలి పాచికల రూపం దాల్చి పుష్కరుణ్ణి చేరుకున్నాడు. పుష్కరుడు నలుడి దగ్గరికి వచ్చి పాచికలాటకు రమ్మని ఆహ్వానించాడు. అయితే అతడు ఆహ్వానించి అనేకసార్లు రమ్మని పిలిచాడు. అంటే నలుడు అంత తొందరగా జోదానికి వచ్చేవాడు కాదు. కానీ మళ్ళీ 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 పిలిచాడు. ఈ పుష్కరుడు నల్ల యొక్క సోదరుడు గనక, ఆ సోదర ప్రేమతోటే నల మహారాజు ఆ ఆహ్వానాన్ని విని ఊరుకోలేకపోయాడు. ఇలా ఊరుకోలేకపోవటానికి మరొక కారణం ఏమిటంటే లోపల చేరినటువంటి కలి ప్రభావం. కలిపురుషుడు ఏం చేస్తాడంటే దుర్మార్గాలు చేయిస్తాడు. కష్టాలు వచ్చినట్టుగా ఏం చేస్తే సరిపోద్దో అది చేస్తూ ఉంటాడు. అందుకనే కలిపురుషుడి ప్రభావం వల్ల, కలి ప్రభావం వల్ల జూదం ఆడాలనేటువంటి ఆలోచన నలుడికి వచ్చేసింది. తనకు సంబంధించినటువంటి ధన కనక వస్తు వాహనాలు, గృహాలు, వస్త్రాలు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి పెట్టి నలుడు ఓడిపోతూ ఉన్నాడు. ఎట్లా అయితే పాండవులు హస్తినాపురం వచ్చి శకునితోటి ధర్మరాజు జూదమాడుతూ ఒక్కొక్క పందెం వంటి ఓడిపోతూ ఉన్నాడో అదే ప్రకారంగా నలుడు కూడా ఇక్కడ పుష్కరుడి చేతిలో ఒక్కొక్క పందాన్ని ఓడిపోతూ ఉన్నాడు. పట్టుదలతో ఆటను కొనసాగిస్తున్నాడు నలుడు. ఎందుకంటే ఓడిన కొద్దీ పట్టుదల పెరుగుద్ది, అది జూదం లక్ష్యం అన్నమాట. అప్పుడు మంత్రులతో కలిసి పురప్రముఖులంతా కూడా దమయంతి దేవి దగ్గరికి వచ్చారు. ఎందుకనంటే అమ్మ, ఈ నలుడు జూదం ఆడుతూ ఉన్నాడు, ఆ ఆటలో ఓటమి చెందుతూ ఉన్నాడు, ఓడిన కొద్దీ పందాన్ని పెంచుతూ ఉన్నాడు, చివరికి రాజ్యాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాజ్యాన్ని నల మహారాజే పరిపాలన చేయాలి అనంటే ఇప్పుడు జూదం నుంచి మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నీవే ఏదైనా చేయాలా? ఎందుకనంటే ఇప్పుడు నల మహారాజు దగ్గరికి పోవటానికి ఎవరికి కూడా అనుమతి లేదు. అందువల్ల ఎవరు పోయి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఆయన యొక్క పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. అందుకని నీవే ఏదో ఒకటి చేయాలి అన్నది. సరే, అప్పుడు దమయంతి నల మహారాజుతోటి చెప్పింది, ఈ జూదం అనేటువంటిది వద్దు అని అనేక విధాలుగా చెప్పి చూచింది. కానీ నలుడు వినే పరిస్థితి లేదు. కొన్ని నెలల పాటు జరిగింది ఈ జూదం అంతా కూడా. ఇన్ని నెలలు కూడా పరిపాలనా సంగతిని పట్టించుకోవాలి. అందుకని మంత్రులే స్వయంగా పరిపాలనా వ్యవహారాలని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇక దమయంతి పరిస్థితిని గమనించింది. సర్వాన్ని కోల్పోయేదాకా నలుడు ఈ జూదం నుంచి వదులుకోడు, వెనక్కి రాడు అని తెలుసుకుంది. అందుకనే యశోవతి తనకి హితురాలు సర్వ విషయాల్లో నేర్పరి తమ పట్ల అనురాగం కలిగినటువంటిది, తన మీద భక్తి కలిగినటువంటిది, మాటకారైనటువంటి ఓ పరిచారిక బృహత్సేన అనేటువంటి పేరు కలిగినటువంటి పరిచారిక ఉంది. ఆ పరిచారికను పిలిచి దమయంత్ అంటుంది, ఓ బృహత్సేన, మన రథసారులైనటువంటి వార్షినేయుణ్ణి ఒక్కసారి తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పింది. ఆ దమయంతి మాటలు విన్నటువంటి బృహత్సేన వార్షినేయుణ్ణి తీసుకొని వచ్చింది దమయంతి దగ్గరికి. దమయంతి ఇలా చెప్తుంది అతనితోటి, ఓ వార్షినేయ, మహారాజు మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ విషయంలో ఎలా ఉండేవారో నీకు తెలుసు కదా. ఇప్పుడు విషమ స్థితిలో ఉన్నటువంటి మహారాజుకి సహాయం చేయడానికి నీవే తగినటువంటి వాడివి. పుష్కరుని చేతిలో ఓడిపోతూ ఉన్నాడు మహారాజు. ఓడిన కొద్దీ పాచికలాటలో ఆసక్తి పెరుగుతూ ఉంది. ఇంకా పందెం వేస్తూ ఉన్నాడు. వేసినటువంటి పందెం వేసినట్టుగానే ఓడిపోతూ ఉన్నాడు. మరి ఆ నలుడి యొక్క పాచికలు అతని యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా పడిపోతూ ఉన్నాయి. పుష్కరుని యొక్క పాచికలేమో అతనికి అనుకూలంగా పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఓ సారథి, నా మనసు నిర్మలంగా లేదు, ప్రశాంతంగా లేదు, ఇప్పుడు చాలా అలజడితో ఆందోళనతో ఉంది. ఎప్పుడైనా సరే నా భావం కూడా మారిపోవచ్చు, కానీ ఇప్పుడు నిన్న కోరిక కోరుతూ ఉన్నా, నా మాట ప్రకారం చేయను. నలునికి ప్రీతిపాత్రమైనటువంటి మనోవేగంతో వెళ్ళేటువంటి గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలను రథానికి పుంచి మా పిల్లలైనటువంటి ఇంద్రసేనుణ్ణి, ఇంద్రసేనుని, ఆ ఇద్దరిని కూడా రథం మీద కూర్చోబెట్టుకొని కుండిన నగరానికి వెళ్ళు. అక్కడ మా తండ్రి ఇంట వాళ్ళిద్దరిని కూడా విడిచిపెట్టేసి ఆ తర్వాత రథాశ్వాల్ని నీవు యథేచ్ఛగా అక్కడే ఉంచు, లేదా నీతో తీసుకుని వెళ్ళు. నీవైనా అక్కడే ఉండు, లేదా నీ ఇష్టం వచ్చినటువంటి చోటికైనా సరే వెళ్ళు అని సార్థైనటువంటి వార్ష్ణేయుడికి చెప్పింది దమయంతి. వార్ష్ణేయుడు దమయంతి చెప్పినటువంటి విషయం మొత్తాన్ని విన్నాడు. పిల్లలిద్దరినీ రథం మీద ఎక్కించుకున్నాడు. ఆ భీమ మహారాజుకి నల్లి విషయాన్ని తెలిసింది. ఇంద్రసేనుని, ఇంద్రసేనుణ్ణి వాళ్ళ చెంత ఉంచి గుర్రాల్ని రథాన్ని కూడా ఆ కుండిన నగరంలోనే ఉంచి ఈ వార్ష్ణేయుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అయోధ్యానగరానికి వెళ్ళాడు. అయోధ్యానగరంలో ఋతుపర్ణ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చేరి ఆయనకి రథసారథి అతని యొక్క జీవన భృతిని గడుపుకుంటా ఉన్నాడు ఈ రథసారథైనటువంటి వార్ష్ణేయుడు. వార్ష్ణేయుడు విదర్భకు వెళ్ళిన తర్వాత పుష్కరుడు నల్లు యొక్క రాజ్యాన్ని, సకల సంపదల్ని ఏ కొంచెం కూడా మిగిలించకుండా, ఏమి మిగిలించకుండా మొత్తం కూడా పందెంగా పెట్టించి ఓడించేశాడు. ఇప్పుడు అంటున్నాడు పుష్కరుడు నలుడితోటి, ఓ నలమహారాజా, జోదము ఆడటానికి ఇంకా నీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా జోదాన్ని కొనసాగించవచ్చు, కానీ నాకు తెలిసి జూదంలో పడం పెట్టడానికి నీ దగ్గర నీ ఒంటి మీద కట్టుకున్నటువంటి బట్ట తప్ప ఇంకేమీ లేదు. కాకపోతే దమయంతి మాత్రం మిగిలింది. ఒకవేళ నీవు గనక ఆ దమయంతిని గనక పందెంలో పెట్టదలుచుకున్నట్లయితే పెట్టి జూదమాడు, లేదంటే నీ ఇష్టం అన్నాడు. పుష్కరుడు ఇలా అనగానే నల్లు యొక్క హృదయం కోపంతో కోసినట్టుగా అయింది. అయినా పుష్కరుణ్ణి మాత్రం ఏమీ అల్ల, ఎందుకనంటే తనంతటి తానుగా ఇష్టపడి ఆడాడు. తన పందెం పెట్టినటువంటి, పణం పెట్టినటువంటి సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు, అందుకనే ఏమి అల్ల. తర్వాత నల్లు మిక్కిన కోపంతో తన శరీరం మీద ఉన్నటువంటి కట్టు బట్టతో అక్కడి నుంచి బయలుదేరి మిత్రులకి దుఃఖాన్ని కలిగిస్తూ అరణ్యానికి బయలుదేరాడు. దమయంతి కూడా నగరాన్ని విడిచిపెట్టి నల్లు వెంట కట్టుబట్టలతోటి బయలుదేరింది. నల్లుడు దమయంతి ఇద్దరూ కలిసి మూడు రాత్రులు మాత్రమే ఆ నగరం వెలుపల ఉన్నాడు. అయితే ఇక్కడ పుష్కరుడు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక చాటింపు వేయించాడు. ఎవరైనా నలుడికి గనక ఏదైనా సహాయం చేసినట్లయితే, ఏ ప్రకారంగా అయినా ఆయనతో మాట్లాడినా, ఆయనకి ఏమైనా సహాయం చేసినా, వాళ్ళందరూ కూడా వధింపబడటానికి అర్హులవుతారు, అంటే వాళ్ళని సంహరిస్తాను అని చెప్పి చాటింపు వేయించాడు. దాంతో ఆ నగర ప్రజలు ఎవ్వరు కూడా నలుడితో మాట్లాడటానికి కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కానీ ముందుకు రాలేదు. మూడు రాత్రులు నీటిని త్రాగి గడిపారు నలదమయంతులు ఇద్దరు కూడా. నలుడు ఆకలి బాధతో ఉన్నాడు. మూడు రాత్రులు అయ్యేటప్పటికీ ఆకలి బాధకి ఓర్చుకోలేకపోతున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వృక్షాల నుంచి ఫలాలను కోసుకొని తింటూ బయలుదేరాడు. దమయంతి కూడా అతన్ని అనుసరించింది. చాలా రోజులు ఆకలి కొన్నటువంటి నలునికి ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత బంగారు కాంతులినేటువంటి రెక్కలతో ఉన్నటువంటి కొన్ని పక్షులు కనిపించాయి. ఆ పక్షులన్నీ కూడా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాయి. నలుడు చూస్తూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఒక వృక్ష సమీపంలో అలా నేల మీదకి వచ్చింది. నలుడు ఏం చేశాడంటే వాటిని పట్టుకోవాలనుకున్నాడు. పట్టుకుని కొంతకాలం వాటి యొక్క మాంసాన్ని తింటూ ఉండొచ్చు, కొంతకాలం అయినా సరే ఈ ఆకలి బాధ తీరుతుంది అని అనుకున్నాడు. అందుకని తాను కట్టుకున్నటువంటి బట్టని విప్పి దాని మీద వాటి మీద వేశాడు. వేసేటప్పటికీ ఆ పక్షులు ఆ బట్టతో సహా పైకి లేచి అలా ఎగిరిపోతా ఉన్నాయి. అవి ఆ బట్టనైనా వదిలిపెడతాయేమోనని చెప్పి వాటి వెనకాలే పరిగెత్తాడు. చాలా దూరం, ఎంత దూరం పరిగెత్తినా మాత్రం కిందకి దిగటంలా. దిగకపోగా అవి మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నాయి. ఓ బుద్ధిహీనుడా, నువ్వు కట్టుబట్టలతో వెళతా ఉంటే మాకు సంతోషంగా లేదు. నువ్వు దిగంబరుడైనటువంటి నిన్ను చూచి సంతోషించాలని అనుకున్నావు. అందుకే నీ వస్త్రాలని అపహరించాలని మేము అలా నేల మీదకి దిగినట్టుగా దిగాము. నువ్వు ఎప్పుడైతే బట్టని మా మీద కప్పావో ఆ బట్టతో సహా మేము వచ్చేసాం, అంటే నీకు ఆ బట్ట లేకుండా చేసాం. అసలు మేము ఎవరు అనుకుంటాం, పక్షులు అనుకుంటున్నావా? మేము పక్షులం కాదు, పాచికలం. కాబట్టి నిన్ను ఇట్లా దిగంబరుడిగా చేసి ఆనందించాలని మా కోరిక అని అవి చెప్పేటప్పటికల్లా ఇక ఆయన పరుగు ఆపేసి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు నలుడు దమయంతితో అంటున్నాడు, దమయంతి, ఈ పాచికల యొక్క కోపం వల్లనే మనం ఈ విధంగా సకల సంపదల్ని కోల్పోయాం, రాజ్యాన్ని కోల్పోయాం, చివరికి తినటానికి తిండి కూడా లేకుండా ఆకలి బాధతోటి దుఃఖితులమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇలా సంచరిస్తూ ఉన్నాం. నిజంగా ఇదంతా నా మూలంగానే కదా. పక్షుల రూపంలో వచ్చి పాచికలు నా వస్త్రాన్ని కూడా అపహరించాయి. నీ భర్తగా నీకు హితాన్ని కలిగించేటువంటి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇదిగో ఇక్కడి నుంచి ఈ త్రోవలన్నీ కూడా రక్షవంత పర్వతాన్ని దాటి అవంతి నగరాన్ని దాటి దక్షిణాపథానికి వెళ్ళేటువంటి దారి. ఇదేమో వింధ్య పర్వతం, ఇది పయోష్ణ నది. అనేకమైనటువంటి కందమూల ఫలాల చేత సుసంపన్నమైనటువంటి ఈ ప్రాంతంలో మహర్షుల ఆశ్రమాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఉండే ఇది విదర్భ రాజ్యానికి మార్గం. విదర్భ రాజ్యం అంటే తన యొక్క మామగారి రాజ్యం, అంటే దమయంతి దేవి తండ్రి యొక్క రాజ్యం. అందుకని ఇది విదర్భ రాజ్యానికి మార్గం. ఈ మార్గం కోసల రాజ్యానికి పోతుంది. బాధాతప్త హృదయుడైనప్పటికీ కూడా దమయంతిని ఓదారుస్తూనే నలుడు ఆమెతోటి ఈ మాట పదే పదే అంటున్నాడు. ఇదిగో ఈ మార్గం విదర్భకి వెళ్ళేది, ఈ మార్గం విదర్భకు వెళుతుంది అని పదే పదే చెబుతున్నాడు. ఈ మాట అర్థం చేసుకున్న దమయంతి కన్నీరు ఆగటం లేదా జాలి వెళ్ళిపోయేటువంటి మాటలతో దమయంతి నలమహారాజుతో ఇలా అంటా ఉన్నది, ఓ మహారాజా, మీ సంకల్పం వింటే నా హృదయం దహించుకుపోతా ఉంది, శరీర అవయవాలన్నీ కూడా స్తంభించిపోతా ఉన్నాయి, రాజ్యాన్ని సంపదల్ని కోల్పోయి ఆకలితో శ్రమ పడుతూ ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా ఉన్నటువంటి మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా వెళ్తాను? ఆకలి బాధతో అలసిపోయి గత సుఖాల గురించి ఆలోచించుకునేటువంటి మీకు ఈ ఘోరారణ్యంలో మీ బాధల్ని పోగొట్టగలిగినటువంటి దాన్ని నేనే, నేను మాత్రమే మీ బాధని పోగొట్టగలుగుతాను. సమస్త దుఃఖ సమయాల్లో కూడా ఓదార్పు కలిగినటువంటి ఆ భార్యతో సమానమైనటువంటి మందు ఇక మరేదీ కూడా లేదు. వైద్యులు చెప్పినటువంటి సత్యాన్ని మీకు చెప్తున్నాను. కష్టంలో ఉన్నటువంటి భర్తని ఓదార్చగలిగినటువంటిది భార్య ఒక్కతే అని చెబితే నలుడు అంటున్నాడు, దమయంతి, బాధాతప్తులైనటువంటి వారికి భార్యతో సమానమైనటువంటి మిత్రుడు కానీ ఆమెతో సమానమైనటువంటి మందు కానీ లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఓ దమయంతి, నిన్ను విడిచి వెళ్ళిపోవాలనేటువంటి కోరిక నాకు ఏ కోశానా లేదు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నన్నైనా నేను విడిచిపెడతాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ నేను విడిచిపెట్టను అన్నాడు నలుడు. అప్పుడు దమయంతి అంటున్నది, ఓ మహారాజా, నన్ను విడిచి వెళ్ళాలనేటువంటి కోరిక మీకు గనక లేకపోయినట్లయితే ఇదిగో ఇదే విదర్భరాజ్యానికి వెళ్లే దారి, ఇదే విదర్భరాజ్యానికి వెళ్లే దారి అని పదే పదే నాకు ఎందుకు చెబుతున్నారు? నన్ను విడిచి వెళ్ళరని నేను ఎరుగుదును, కానీ బుద్ధి కాస్త పెడదారి బట్టి నన్ను విడిచి వెళ్తారేమోనని ఒక సందేహం. విదర్భ కోసల రాజ్యాలకి దారుల్ని నాకు చెప్పటం వల్ల నాకు మరింత దుఃఖాన్ని పెంచుతూ ఉన్నారు. విదర్భలో మా జ్ఞాతుల దగ్గర ఉండాలి అని అనుకుంటే ఇద్దరం కలిసే ఉందాం, మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, వారి చేత పూజలు అందుకుంటూ సుఖంగా మన ఇంట్లో మనం ఉండొచ్చు అన్న దమయంతి. అంటే ఈయనేమో, నువ్వు మీ ఇంటికి పో, నేనేదో పడే బాధలు నేను పడతాను, నువ్వెందుకు నాతో పాటుగా బాధలు పడతావని ఈయన ఆలోచన. ఆమెమో, వెళితే ఇద్దరం వెళదాం, లేకపోతే ఇద్దరం బాధలు పడతా, ఇక్కడే ఉందాం, నీ బాధల్ని పోగొట్టేది నేనే అనేమో ఈమె చెబుతా ఉంది. ఆ తర్వాత నలుడు అంటున్నాడు, ఓ దమయంతి, మీ తండ్రి గారి రాజ్యం నీకెంతో నాకు కూడా అంతే, సందేహం లేదు. కానీ ఈ విషమ స్థితిలో నేను అక్కడికి రావాలి అని అంటే రాలేను. సమృద్ధ స్థితిలో కనుక వెళ్ళినట్లయితే నీ సంతోషాన్ని నేను అతిశయింపజేసేవాడిని. కానీ రాజ్యభ్రష్టుడై ఉన్నటువంటి ఈ స్థితిలో అక్కడికి కనుక వెళ్ళినట్లయితే నీ దుఃఖాన్ని నేను పెంచేవాడిని అవుతా. కాబట్టి అక్కడికి వెళ్ళటం అనేటువంటిది నాకు ఇష్టమైనటువంటిది కాదు అని పలుకుతూ దమయంతి కట్టుకున్నటువంటి చీరలో సగాన్ని చించి సగాన్ని ఆయనే కట్టుకు చించకుండానే ఆయన కట్టుకున్నాడు. ఇద్దరూ ఒకే వస్త్రంతో తిరుగుతూ ఉన్నారు. అలా వెళ్ళి వెళుతూ ఒక సత్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సత్రంలో నేల మీద కూర్చున్నాడు. ధూళితో కప్పబడినటువంటి నలుడు అలసిపోయి నేల మీదనే దమయంతితో పాటు నిద్రపోయాడు. నల్లు యొక్క మాటలు విన్నటువంటి సుకుమారి దమయంతి దుఃఖిస్తూ కొంతసేపటికి నిద్రలోకి జారుకుంది. దమయంతి నిద్రిస్తున్నది, కానీ శోక సంతప్త హృదయుడైనటువంటి నల మహారాజు మాత్రం అతడికి నిజంగా నిద్ర రావటం లేదు. రాజ్యం అపహరించబడటం, మిత్రులైనటువంటి వాళ్ళని విడిచిపెడతాం, వనంలో జరిగినటువంటి పక్షుల ద్వారా జరిగినటువంటి అవమానం అన్నీ గుర్తుకు వచ్చి అతడు విపరీతమైనటువంటి దుఃఖం పడుతూ ఉన్నాడు. అన్ని గుర్తుకొచ్చిన తర్వాత ఇలా అనుకుంటున్నాడు మనస్సులో, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఇదే తెలియటం లేదు. స్వజనాన్ని విడిచిపెట్టడమా లేక మరణించటమా, ఏది శ్రేయస్కరమైనటువంటిది? నేను కనుక లేకుండా ఉన్నట్టయితే ఈమె ఏదో ఒక విధంగా తన తండ్రి ఇంటికి పోతుంది, నాతోనే కనుక ఉన్నదనుకో. దమయంతి దుఃఖాన్ని పొందుతూ నాతో అనేకమైనటువంటి క్లేశాలని అనుభవిస్తూ ఉండాలి. విడిచి వెళ్ళిపెట్టినట్టయితే ఏ కొంచెమైనా సరే సుఖాన్ని పొందుతూ ఉండొచ్చు. ఇలా నిశ్చయించుకొని మరలా ఆలోచించుకుంటూ నలుడు చివరికి దమయంతిని విడిచి వెళ్ళటమే శ్రేయస్కరం అని భావించాడు. ఆ దమయంతి సహజ తేజస్విని అవటం వల్ల, ఆమెకి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉండటం వల్ల ఆమెకి ఎవరు ఎటువంటి అపకారం కూడా చేయలేరు, ఎవరు అవమానించలేరు అని కూడా మనస్సులో భావించాడు. ఇలా దమయంతిని విడిచి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేశాడు నలుడు. కలిచేత ప్రేరితుడై, అంటే లోపలన్నటువంటి కలి ప్రభావం వల్ల దమయంతిని విడిచిపెట్టే విషయమై ఆలోచించి ఆలోచించి చివరికి విడిచిపెట్టి వెళ్ళటానికే నిశ్చయానికి వచ్చాడు. మరి వస్త్రం కూడా లేకుండా ఉన్నటువంటి నలుడు ఏకవస్త్ర అయినప్పటికీ కూడా ఆమె చీరలో సగం కట్టుకోవటానికి సన్నద్ధుడయ్యాడు. తన భార్య చీరని మరి ఎట్లా సగానికి కత్తిరించాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎలాగా ఎలాగా అంటూ ఆలోచిస్తూ అటు ఇటు చూచాడు. ఇలా చూసినప్పుడు నలుడికి ఆ ప్రాంతంలో వరలేనటువంటి కత్తి ఒకటి కనిపించింది. నలుడు ఆ కత్తితో ఆ దమయంతి కట్టుకున్నటువంటి చీరలో ఆ సగాన్ని చించి ఆ చీర ముక్కను కట్టుకొని నిద్రించేటువంటి దమయంతిని విడిచిపెట్టి అలా అడవుల్లోకి వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. కానీ ఆమెను వదిలి వెళ్ళటానికి మనసు రాలా, అందుకనే మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వెళతాడు, మళ్ళీ వస్తాడు, ఆ వైపుకు చూస్తాడు, మళ్ళీ వెళతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళతాడు. ఈ ప్రకారంగా నలుడు ఎన్నోసార్లు అలా వస్తూ వెళుతూ విపరీతమైనటువంటి దుఃఖంతో ఏడ్చాడు. ఇంతకుముందు నా ప్రియ పత్నిని సూర్యుడు కానీ వాయువు కానీ చూడలేదు, అసూర్యం పశ్య అయినటువంటి దమయంతి ఈ రోజున ఒక అనాథలాగా కటిక నేల మీద పడుకొని నిద్రిస్తూ ఉంది. దమయంతి లేచి చింపినటువంటి చీరను చూసుకొని పిచ్చిదానిలాగా అవుతుందేమో, విషయం తెలుసుకొని ఏమవుతుందో, నేను లేకుండా దమయంతి ఒంటరి ఈ క్రూర మృగాల నిలయమైనటువంటి ఘోరారణ్యంలో ఎలా సంచరించగలుగుతుంది? ఓ దమయంతి, నీవు ధర్మపరాయణురాలివి అని అనుకుంటూ కలి ప్రభావంతో అజ్ఞాని అయి ముందుకే నడిచాడు నలమహారాజు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనసు వెనక్కి లాగుతూ ఉంది. కానీ వెనక్కి కనుక వెళితే మళ్ళీ రాలేనేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. అందుకని అలాగే అడవిలోకి వెళ్ళిపోయాడు. కలి ప్రభావంతో మోహితుడైనటువంటి నలుడు అనేక విధాలుగా రోధించి నిద్రించే దమయంతిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కలి స్పర్శతోటి జ్ఞానం కోల్పోయాడు. జరగబోయేటువంటి దాన్ని లెక్క చేయదలుచుకోలేదు. దమయంతి ఒక్కదాన్నే ఆ శూన్య వనంలో వదిలిపెట్టి నలుడు ఎలాగా వెళ్ళిపోయాడు. నలుడు వెళ్ళిన తర్వాత బడలికి తీరినటువంటి దమయంతి మేల్కొంది. అరణ్యంలో భర్త కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, భయపడిపోయింది, ఏడ్చింది, ఎంతసేపటికి తిరిగి రాలేదు. హా నాథా, హా మహారాజా అని కేకలు వేస్తా ఉన్నది. ఈ నిర్జన వనంలో ఎంతో భయం వేస్తుంది. నన్ను విడవనని పలికావు, నన్ను నేనైనా విడిచిపెడతాను కానీ నిన్ను విడిచిపెట్టను అని నాతో అన్నావు, కానీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళావు. నిద్రించేటువంటి భార్యనైనటువంటి నన్ను ఎలా వదిలి వెళ్ళగలిగావు? పైగా ఏ అపకారము చేయనటువంటి నీ భార్యకి పరులు అపకారం చేసేటువంటి సమయంలో నువ్వు వెళ్ళిపోయావు. అరణ్యంలో నివసిస్తూ ఈ స్థితిలో ఉన్నటువంటి నన్ను కలిసి ఎందుకు నన్ను ఓదార్చలేకపోతున్నావు? నా గురించి నేనేమీ దుఃఖించటం లేదు. మీరు ఒక్కరే అడవిలో ఏ విధంగా ఉండగలరో అని భయపడుతూ ఉన్నాను. సాయం సమయాన చెట్ల కింద నన్ను కానక ఎలా ఉంటారో అని దిగులు పడతా ఉన్నాను అని దమయంతి ఎంతో విచారించింది. కోపంతో హృదయం రగిలిపోయింది, అటు ఇటు పరుగులిడుతూ ఏడ్చింది. కొంతసేపటికి పతివ్రత అయినటువంటి దమయంతి ఓ నిట్టూర్పు విరిచి ఇలా అంటున్నది. ఎవడు వేసినటువంటి నిష్కారణ నింద వల్ల నలుడు ఈ విధంగా దుఃఖార్తుడై బాధను అనుభవిస్తూ ఉన్నాడో అతనికి మేము అనుభవించేటువంటి దుఃఖం కంటే అధిక దుఃఖం కలుగ్గాక. ఏ పాపం ఎరగని నలుడి విషయంలో ఇటువంటి పాపకర్మని ఆచరించినటువంటి వాడు ఇంతకన్నా అధికమైనటువంటి దుఃఖాన్ని పొంది కష్టాలతో జీవించుగాక అని శపించింది. ఇలా దమయంతి విలపిస్తూ క్రూర మృగాలతో నిండినటువంటి ఆ అరణ్యంలో తన భర్తను వెతుకుతూ అలా పిచ్చిదానిలాగా ఏడుస్తూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వెళుతూ ఉంది. అదే సమయంలో ఆకలితో ఉన్నటువంటి ఒక కొండ చిలువ అతి శీఘ్రంగా ఈ దమయంతి సమీపానికి చేరి ఆ దమయంతిని పట్టుకుంది. కొండ చిలువ తనను పట్టుకున్నప్పటికీ కూడా శోకం పొంగి పొరలు వస్తున్నా నలుని గురించే దుఃఖిస్తూ ఉంది దమయంతి. తనను గురించి దుఃఖించటల్లా, ఓ నాథా, ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో అనాథగా ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద పాము పట్టుకొని తినబోతా ఉంది. ఈ దుస్థితిలో కూడా నీవు నా దగ్గరికి పరిగెత్తి వచ్చి నన్ను రక్షించడానికి ప్రయత్నించడం లేదే. నన్ను ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో విడిచి వెళ్ళినటువంటి నీవు నన్ను ఎలా గుర్తెచ్చుకొని ఇక్కడికి వస్తావు అంటూ అరణ్యంలో పెద్దగా అరిచింది. ఎందుకనంటే ఆ కొండ చెలవు పట్టేసింది, ఆ పట్టు నుంచి విడిపించుకోవటం ఈమె సాధ్యం కాలేదు, అందుకనే పెద్దగా అరిచింది. ఆ అరుపుని విన్నాడు ఒక బోయవాడు, అక్కడనే ఉన్నటువంటి బోయవాడు ఆ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆ కొండ చెలువ చేత పట్టుబడినటువంటి దమయంతిని చూచాడు. వెంటనే ఆ వ్యాధుడు తన దగ్గర ఉన్నటువంటి పదులైనటువంటి కత్తితో ఆ సర్పం యొక్క ముఖం నుంచి కింద వరకు చీల్చి పారేశాడు. సర్పం చేష్టనుడి సరిపోయింది. అప్పుడు ఆ వనచరుడు సర్పముఖం నుంచి దమయంతిని వెలికి తీశాడు, నీటితో శుభ్రం చేసి ఆమెను ఊరడించి ఆహారం ఇచ్చాడు. ఆ తర్వాత ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఓ సుందరి, నీవెవరివి? ఈ అడవికి ఎందుకు వచ్చావు? ఇటువంటి కష్టాల పాలు కావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలకు దమయంతి జరిగింది జరిగినట్టుగా మొత్తం విషయమంతా చెప్పింది. దమయంతి సగం చీర కట్టుకొని ఉంది, తీర్చిదిద్దినటువంటి కనుబొమ్మలు, వంపులు తిరిగినటువంటి కను రెప్పలతో కూడినటువంటి నేత్రాలు, పున్నమి చంద్రుని వంటి ముఖం మధురంగా మాట్లాడుతోంది, ఇవన్నీ వ్యాధులు చూశాడు. వాడు కామపరవశుడయ్యాడు. మృదువైనటువంటి మంచి మాటలతో ఆమెను ఓదారుస్తున్నాడు వ్యాధుడు. వెంటనే దమయంతి అతడు కామపరవశుడైనట్టుగా గ్రహించింది. అతడి యొక్క చూపులు, అతడి యొక్క మాటలు అన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. అందుకని కోపంతో మండుతున్నటువంటి అగ్నిజ్వాలల్లాగా ఆ వనచరుని సమీపించి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి ఆ వనచరుడు ఆమెను బలాత్కరించాలి అనేటువంటి తలంపుతో ఉన్న విషయాన్ని గ్రహించి ఆమె ప్రజ్వలించేటువంటి అగ్నిజ్వాలలాగా కోపంతో ఆ వ్యాధుడిని శపించింది. నేను గనక నిషద్దేశపురాజైనటువంటి నలమహారాజుని తప్ప మరొకరిని మనస్సులో ఎప్పుడు కూడా తలుచుకోకుండా ఉన్నటువంటి దాన్ని గనక అయినట్లయితే ఈ నీచుడైనటువంటి ఈ వనచరుడు ఇప్పుడే మరణించుగాక అని శపించింది. దమయంతి అలా పలికిందో లేదో వెంటనే ఆ వనచరుడు అగ్నిలో బూడిదైపోయినట్టుగా చెట్టు ఎట్లయితే అగ్నిలో కాలి బూడిదైపోతుందో అలాగ నేలపై కూలి భస్మమై మరణించాడు. ఆ బోయవాడు మరణించిన తర్వాత దమయంతి భయంతో ఆ అరణ్యం నుంచి అలా బయలుదేరింది. ఆ అరణ్యం కీకారణ్యం, భయంకరమైనటువంటి సింహాలు ఏనుగులు ఉన్నాయి, దుప్పులు, పెద్ద పుల్లు, అడవి దొంగలు, ఆబోతులు, రకరకాలైనటువంటి మృగాలు, జంతువులు అనేకం అక్కడ ఉన్నాయి. అలాగే రకరకాలైనటువంటి పక్షి సమూహాలు ఉన్నాయి. మ్లేచ్చులకి దొంగలకి నిలయమై ఉంది అది. అలాగే అక్కడ మద్ది చెట్లు, వెదురు పొదలు, చండ్ర, రావి, తుముకి, ఇంగువ, మోదుగ, ఏడు మద్ది, వేప, ఇవిస, ఊరుగ, నేరేడు, మామిడి, బొద్దుగ, మునుగుదామర, మద్ది, ప్రబ్బలి, పద్మక, ఉసిరిక, జువ్వి, కడిమి, అత్తి, రేగు, మారేడు, మర్రి, ఆడమామిడి, తాడి, ఖర్జూర, కరక్కాయ, తాండ్ర చెట్లతో ఆ అరణ్యం అంతా కూడా కిక్కిరిసిపోయింది. నదులు, సరస్సులు, దిగుడు బావులు, వివిధ రకాలైనటువంటి మృగాలు, పక్షులు, అతి భయంకరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి జంతువులు, పిశాచాలు, పెద్ద పెద్ద పాములు, రాక్షసులు, దురువులు, చెరువులు, వలయాకారంగా ఉన్నటువంటి పర్వతాలు, శరయేళ్ళు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ చూస్తూ ఆ దమయంతి అలా ముందుకు వెళుతూ ఉంది. నలమహారాజు ఎక్కడైనా కనపడతాడేమోనని వెతుకుతూ అలా ముందుకు వెళుతూ ఉంది. భర్త శోకంతో దమయంతి ఒక రాతి మీద కూర్చొని విలపించింది. ఓ నిషదరాజా, నన్ను ఒక్కదాన్నే వదిలి ఎక్కడికి వెళ్ళావయ్యా? నీవెందుకు నా పట్ల ఈ అసత్య మార్గాన్ని దొక్కావు? ఉత్తమ కులశీలాలు కలిగినటువంటి వాడివే, సింహ వ్యాఘ్రాలకు నిలయమైనటువంటి ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో ఎక్కడ పడుకున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎక్కడ కూర్చున్నావో ఎవరిని అడగను. నీకోసమే నేను బాధపడతా ఉన్నాను, శోకంతో కృషించిపోతా ఉన్నాను. నన్ను ఈ విధంగా శోకంలో ముంచి నీవెక్కడికి వెళ్ళావు, నేను ఎవరిని అడిగేది అని దుఃఖించింది దమయంతి. 3 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసింది. దివ్యమైనటువంటి ఆ అరణ్యాన్ని పోలి ప్రకాశించేటువంటి ఒక తాపసారణ్యాన్ని చూచి, అంటే ఆ అరణ్యంలోనే ఒక అందమైనటువంటి తాపసులు నిలవ ఉండేటువంటి ఒక ప్రశాంత ప్రదేశమైనటువంటి ఒక ఆశ్రమాన్ని చూసింది. ఆ తాపస అరణ్యం అంటే ఆ ఆశ్రమం వశిష్ఠ, భృగు, అత్రి సమానులైనటువంటి మహర్షుల యొక్క తపస్సుతో ప్రకాశిస్తూ ఉంది. దమయంతి మెల్లిగా ఆశ్రమంలో ప్రవేశించింది. తపోవృద్ధులైనటువంటి ఆ మహాత్ములకి నమస్కారం చేసింది. వినయంతో శిరస్సు వంచింది. తాపసోత్తములంతా ఆమెకు స్వాగతం చెప్పారు. తపోధనులంతా ఆమెకు తగిన విధంగా గౌరవించి ఆశీంద్రాలు కమ్మని చెప్పారు. ఆ తర్వాత తాము ఏం చేయాలో చెప్పమని కోరారు. ఆ తాపసులకి దమయంతి తన వృత్తాంతాన్ని పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసి, నలమహారాజు ఎప్పుడైనా మీ వద్దకు వచ్చాడా? నా భర్త నలుణ్ణి కొన్ని రోజుల్లో కనుక నేను చూడకపోయినట్లయితే ఈ దేహాన్ని చాలించడం తప్ప నాకు మరొక మార్గం లేదు. నా జీవిత పరమార్థమైనటువంటి నా భర్త లేకుండా ఈ జీవితం వ్యర్థం అని విలపించింది వారి ఎదురుగా. అరణ్యంలో తపోవనం చేరి విలపిస్తూ ఉన్నటువంటి భీమపుత్రిని ఆ దమయంతిని చూచి సత్యదృష్టులైనటువంటి మహర్షులైనటువంటి వారంతా ఇలా అంటున్నారు ఆమెతో, ఓ కళ్యాణి, మేము తపోదృష్టితో చూశాం, త్వరలోనే నీవు నలుణ్ణి చూస్తావు, భవిష్యత్తు నీకు శుభదాయకంగా ఉంటుంది. దమయంతి, శత్రుంజయుడు ధార్మికుల్లో శ్రేష్ఠుడు, నిషద దేశాధిపతి అయినటువంటి నలుణ్ణి త్వరలోనే పాపరహితుడిగా నువ్వు దర్శిస్తావు. సర్వ పాపాల నుంచి విముక్తుడై శత్రుంజయుడై సర్వరత్న సమన్వితమైనటువంటి తన నిషద రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తాడు. మళ్ళీ మీరిద్దరు కూడా కలుసుకొని సుఖంగా ఆనందంగా రాజ్య పరిపాలన చేస్తూ సర్వభోగాల్ని కూడా అనుభవిస్తారు అన్నాడు. దమయంతితో ఈ మాటలు చెప్పిన తర్వాత తాపసులంతా కూడా అగ్నిహోత్రంతో సహా ఆశ్రమంతో సహా అదృశ్యమయ్యారు. ఆశ్చర్యపోయింది దమయంతి. ఇప్పటిదాకా ఆశ్రమం ఉంది, ఎందరో తాపసులున్నారు, తాను అక్కడ ఆశ్రమంలోకి వచ్చింది, వాళ్ళందరూ ఆమెని మర్యాద చేశారు, ఆ తర్వాత ఆశీర్వదించారు. ఒక్క క్షణంలో అక్కడ ఆశ్రమం లేదు, తాపసులు లేరు, ఏమీ లేదు, మొత్తం మాయమైపోయింది. ఎక్కడ ఈ ఆశ్రమం? ఏమైపోయింది ఈ తాపసులు? ఎక్కడ పుణ్యజలాలతో ప్రవహించేటువంటి అందమైనటువంటి నది ఎక్కడ? దమయంతి చాలా కాలం ఇదంతా తలుచుకుంటూ భర్త శోకంతో దీనురాలయ్యింది. ఆ ముఖం కాస్త పారిపోయింది. దమయంతి తన భర్తను వెతుకుతూ మార్గ మధ్యంలో అనేకమైనటువంటి పర్వతాలని, నదుల్ని, వివిధ మృగాల్ని, పక్షుల్ని, కొండ చర్యల్ని, అక్కడి నుంచి పడి ప్రవహించేటువంటి శరీరాల్ని చూస్తూ సంతోషంతో నడక సాగిస్తూ రమ్యమై ప్రసన్నమై చల్లమైనటువంటి జలంతో నిండిన నదిని దాటుతూ రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన వాటితో కూడినటువంటి ఒక వ్యాపారుల సమూహాన్ని చూచింది. దమయంతి మెల్లగా వారిని సమీపించింది. ఆ జనసమూహంలో ప్రవేశించింది. మరి ఆ వ్యాపారులు ఎవరో, ఆమెతో ఆమె వాళ్ళతో కలిసి ఏం మాట్లాడిందో, మరి తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.